ఇంకేమిస్కి ప్రశంసకి. సుమంతుడు రాజు యొక్క శయనాగారము బెడ్రూమ్ వరకు వెళ్ళిపోయట, వెళ్ళిపోయి అక్కడ ఏం చేశాడు, ప్రశంస చేశాడు. సాధనలో మనము కూడా శయనాగారం వరకు వెళ్ళాలి. అన్ఫార్చునేట్ ఏంటంటే ఎన్ని రకాలుగా తిప్పి తిప్పి చెప్పినా చెప్పింది చేయటం అనేది మనకి చేతగాయటంగా. ఉదాహరణకి ఏబిసిడి స్థాయిలో ఉన్నటువంటి మన సభ్యులు ఎక్కడున్నా సరే వాళ్ళ పేర్లు నాకు సాయంత్రం లోపల అందజేయాలి అని చెప్పాను. ఆ సాయంత్రం ఇంతవరకు రాలే. ఇంకేతంటే వీధిలో వాళ్ళ పేర్లో ఎక్కడం చేయాలి, వాళ్ళ పేర్లో వాళ్ళు ఇచ్చుకోవచ్చు కదా. చెల్లెం అనేది చెప్పింది చెప్పినట్టు ఎంతవరకు చేయాలో అంతవరకు చేయటం అనేది మాత్రమే ఎప్పటికీ రాదు సాధకులకి. అది వస్తే వాళ్ళు విషయం అయిపోతాడు. ఆంగ్ల ఏం చెప్పారు, ఇంకోటి చెప్పాను నేను, నీళ్లు పోయింది బాగా పాలబదులు అని, నీళ్ళ చుక్క కూడా రాలే, పాలు రావటం మానేసి నీళ్ళ చుక్క కూడా రాలే. ఇంచేత చెప్తున్నది ఏంటో కాదు, మీరు ఉంటున్నది మీకేం నచ్చిందో అది ఉంటారు. అందుకు మౌనంగా ఉండమనేది, అంతకంటే ఇంకేం లేదు, మీరు చేయలేరు చేయగలుగుతారు. చాలా టైం పడుతుంది మనిషి తను తాను వశం చేసుకుని ఆధ్యాత్మిక జగత్తులో మొదటి అడుగులు వేయటానికే ఇంకా రెండు మూడు జన్మలు పట్టచ్చు మనకి. ఎందుకంటే మొదటి అడుగు ఆధ్యాత్మిక జగత్తులు ఏంటి అంటే చెప్పింది తక్షణమే చేసేయటం, శయనాగారం వరకు వెళ్ళగలగటం. శయనాగారం వరకు వెళ్ళిన తర్వాత ఏం చేశాడు, తుష్టావాస్య ప్రధా వంశం, వంశాన్ని కీర్తించాడు. మన విషయం ఏంటి, ఫలానాల తల్లిదండ్రులు పుట్టాను, ఫలానా గోత్రంలో పుట్టాను, అదంతా తర్వాత వస్తుంది. అసలు మనం పుట్టింది ఆత్మ యొక్క వంశంలో, ఆత్మ యొక్క ప్రతీకలమ్మను, ఆత్మ యొక్క స్పందాలమ్మను, ఆత్మ యొక్క శక్తి మనలో ఉంటుంది అని ఎంత నిరంతరం చెప్పినా మళ్ళా మొదటి వస్తాం మనం. మన కోరికలు కానీ మన ఆలోచన శైలి కానీ, నిన్న ఒక చిన్న ఉదాహరణ నాకు బలం ఆనందం ఇచ్చింది. ఒకళ్ళు ఏదో ఒకటి తీసుకొస్తామని చెప్తే అదే నాకు తెలియకూడదు, నా ముందు చెప్తావా, ఎక్కడొస్తుందంటే గమ్మరమైన అక్కడ మేము ఇంటికి వచ్చిన ఇక్కడికి ఏం నేర్చుకోవటానికి వచ్చాం అది మర్చిపోతూ ఉంటాం మనం, విస్మరణ. అందుకని నేను నిరంతరం మీకు గుర్తు చేస్తూ ఉంటాను, ఇక్కడికి వచ్చింది ఎందుకు, ఏం నేర్చుకోవటానికి వచ్చారు ఇక్కడ, ఎంత అనుమానం చూడండి. ఆత్మయుద్ధ బాబాయ్ కాదు కాదు, ప్రకృతి మిమ్మల్ని ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉంచుందో అది కరెక్టే. అది కదా నిరంతరం నేను చెప్పిస్తున్నాను, అది మీకు చేయటం ఇష్టం లేదు అని చేత గుర్తుండటండి. మీకు ఆత్మవిద్య గుర్తుంటుంది, దేవుడికి తెలియాలి ఆత్మవిద్య ఏంటో, నాకు ఇంతవరకు దోహపడలే. ఏంటి ఆత్మవిద్య, కరెక్టే ఆన్సర్ అది. మీరు సిగ్గుపడాల్సిన పనిలో గెలుపుతాము, మనందరం కలిసే ఆ విద్యను నేర్చుకోవటానికి వెళ్తున్నాం. కానీ ఆ విద్యను నేర్చుకోవటానికి వెళ్తున్నప్పుడు కావలసినటువంటి ఆధారభూతమైనటువంటి మౌలిక తత్వాన్ని మర్చిపోయి మీరు ప్రకృతికి అనుగుణంగా జీవించడంతో అర్థం ఏంటి, ప్రకృతి మిమ్మల్ని ఎలాంటి పరిస్థితుల్లో ఉంచుందో, ఎలాంటి వ్యక్తుల మధ్య ఉంచుతుందో, ఏది ఇస్తుందో అయాచితంగా, ఏది ఇవ్వదో, దానికి అనుగుణంగా జీవించటం ఇక్కడ నేర్చుకోవాలి అంటే మీరేం కోరుకుంటున్నారు, మీకు అనుగుణంగా పరిస్థితులు మారాలి అని. గురువు గారు మొదటి హిమాలయ యాత్రలో నేను నేర్చుకున్నది ఏంటి అంటే పరిస్థితులను నువ్వు ఎలాగో మార్చుకోలేవు, ఇంకేమన్నాడు ఆయన, పరిస్థితులకు అనుగుణంగా నువ్వు మారిపో, ఇంకా గొడవ ఏంది. మొదటి పాఠము ఆధ్యాత్మిక సాధనలో హిమాలయాలకు వెళ్ళి నేర్చుకోకలే, అది క్రూర జంతువుల మధ్య ఉండక్కర్లే. మన మనుషుల మధ్య అంటే క్రూర జంతువుల కంటే భయానకమైనటువంటి మనుషులు పరిస్థితుల మధ్య ఉన్నామని తెలుస్తూనే ఉంది కదా. కానీ అది అన్ఫార్చునేట్ ఏంటంటే ప్రకృతి నన్ను ఎక్కడ ఉంచింది? అక్కడే నేను ఉండాలి తప్ప ఆ పరిస్థితి మారాలి అని నేను కోరుకోకూడదు అనేది మొదటి స్టెప్. దాని తర్వాత స్టెప్ అక్కడే ఉంది. అక్కడ ఇంటి రెండో స్టెప్ నేను చెప్తుంది అక్కడ అనేది మౌనంగా ఉండండి. మౌనంగా ఉండటంటే పట్టి వేసేసుకుని నీటికి సర్జరీ ప్లాస్టర్ వేసేసుకుని ఇంకా ఏం లాభం? మౌనంగా రిపీటెడ్గా ధర్మం అంటే ఏమిటి అని నేను చెప్తున్నాను. నేను ఇంటి చెప్పండి, ధర్మం అంటే తప్పైతే ఏం పర్వాలేదు. ఇప్పుడు నిన్న భేదం కించపరిచేసి తెలియాల్సిందే లేదో నాకు తెలియాలి కదా. ఇంకెంత నాకు రిప్లైజన్ రావటం నేను చెప్పుకుంటూ పోతున్నాను. నేను ఋషి ప్రణాళిక అవతరణ కూటమిలో కూడా నేను ధర్మం ఏంటి అంటూ చెప్పాను. నేను ఖండపా పెట్టించా మీ చేత, మీరు మళ్ళీ అదే తప్పు చేస్తారు దయచేసి. ధర్మానికి ముందే విశేషణం కూడా పెట్టాను నేను. గొప్పదైన ధర్మమైన, విశిష్టమైన ధర్మమైన, హిందూ ధర్మమైన, ఆధ్యాత్మిక ధర్మమైన ఏ ధర్మం? ఏమి ఆ చెప్పులో మనం వినిపించలేదేమో అని తలపించి ముందుకు వచ్చానంటే మీరు చెప్పేసి ఉండొచ్చు, నాకు వినిపించకపోవచ్చు. ఏ ధర్మం? సనాతన ధర్మం. ఎందుకది సనాతన ధర్మం? సనాతనం అంటే ఎంత? రెండేళ్ల, మూడేళ్ల పాతదా, నాలుగేళ్ల పాతదా కదా. యుగ యుగాలుగా ఉన్నటువంటి ధర్మం ఏమిటి? ఓకే, ఏ ఒకే ధర్మం? మీరు కాస్త గట్టిగా చెప్పాలి. నేను చెవులు వినిపించావు నాకు, కాస్త గట్టిగా చెప్తే పర్వాలేదు కూడా. మిమ్మల్ని వృద్ధి నవరాత్రి లోపల ఆశా లక్ష్యం వరకు తీసుకెళ్లాలని. సనాతన ధర్మంలో సనాతనత్వం ఏమిటి అంటే పరిణామక్రమంలో రకరకాలైనటువంటి ప్రాణులు ఏర్పడతారు. మానవ శరీరధారులు కూడా పరిణామ క్రమంలోని ఒక అంశమే. వీళ్ళు పాటించవలసింది ఏంటి? సనాతన ధర్మాన్ని. సనాతన ధర్మం కొన్ని యుగాలుగా అలాగే ఉంది అంటే అర్థం ఏంటి అని. అది మంచి లక్షణం, చెడు లక్షణం అని నాకు చాలా అనుమానంగా ఉంటుంది. సనాతనంగా యుగ యుగాలుగా కోట్లాది సంవత్సరాలుగా ఆ ధర్మం మారటంలే. ఇందుకు మారటం లేదంటే ఏం చెప్పే? ఒక రకాలుగా తపస్సు అంటే ఏమిటి అంటే మీరు ఆచరణ చేయకపోవటం వల్ల ప్రకృతికి అనుగుణంగా నిరంతరము అవేర్నెస్ లో జీవించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు ఠకాన్ని చెప్తారు నేను చేస్తున్నానని చేత. ఈ సనాతన ధర్మం ఏం చెప్తోంది అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలను మన వశంలో తెచ్చుకోవటానికి కావలసినటువంటి పరిస్థితులు, దానికి కావలసినటువంటి శక్తి చేత మొత్తము సనాతన ధర్మం యొక్క లక్ష్యము కుండలిని జాగరణ మాత్రమే అని ఋషి అవతరణ కూటమిలో నాకు ఖచ్చితంగా గుర్తుంది. ఆ తేపుందో లేదో తెలియదు కానీ మీ చేత అందరి చేత అనిపించాను నేను. సనాతన ధర్మం అంటే ఏంటి? కుండలిని జాగరణ. సనాతన ధర్మం అంటే ఏమిటి? కుండలిని జాగరణ అని చెప్పించాను నేను. మళ్ళీ అక్కడికి వచ్చామని మళ్ళా ఇరు విధాలుగా అదే ప్రశ్న, అదే జవాబు, అదే వ్యక్తులు కూడా శరీరాన్ని మాత్రం మార్చుకుంటారు. ఓసారి ముస్లిం ధర్మంలో పెడతారు, ఓసారి క్రిస్టియన్ ధర్మంలో పెడతారు, ఓసారి హిందూ ధర్మంలో పెడతారు, ఓసారి ఒక జాతిలో పెడతారు, ఇంకోసారి ఇంకో జాతిలో పెడతారు. ఈ జాతిలో పెట్టినా ఈ ధర్మాన్ని మాత్రం మేము గుర్తుంచుకోము. ఎందుకు గుర్తుంచుకోము? ఒక్కసారి కుండలిని జాగరణ మీ ధర్మమే అని తెలిస్తే, అది తప్ప ఇంకొక లక్ష్యం లేదు అని తెలిస్తే దానికోసం కూడా మీరు వెంటలాడాలి. కానీ మనం దేనికోసం వెంటలాడుతాం? నాకు ఈ కష్టాలు వచ్చేసాయి మాస్టర్, జలుబు చేసింది, అది పెద్ద కష్టం. నిజమే చాలా పెద్ద కష్టం జలుబు చేస్తే అసలు 10 రోగాలు పెట్టు కావాలంటే కొటేషన్స్ కూడా చెప్తాను నేను. దానికి ఉంది అయితే వాడేవాడు నా కొడుకు నా మాట వింటాం లేదు, నా భార్య నా మాట వింటాం లేదు, మీ శరీరమే మీ మాట వింటాం లేదు. బయట వాళ్ళ గురించి ఎందుకు మీకు గందరగోళాలు? వంశము అది అక్కడ చెప్తున్నారు. అక్కడ గాయత్రి రామాయణంలో తూ అనేటువంటి అక్షరము చాలా కష్టము అని. ఏంటి చాలా కష్టం? ఇది గుర్తుంచుకోవటం. అసలు నేను జీవించి ఉన్నాను అని మీకు ఎప్పుడైనా సరే గుర్తొస్తాను అని దక్షి వారు ఎలా అనంతమైనటువంటి నిద్రలో ఎప్పుడూ కొట్టుమిట్టాడుతున్నాను. జీవించి ఉన్నటువంటి వ్యక్తి ఎంత జాగరూకతతో ఉండాలి? ఎప్పుడో జాగరూకత ఎప్పుడొస్తుందో తెలుసా? స్కూటర్ మీద వెళ్ళిపోతూ ఉంటే గదుక్కొని ఎవడైనా అడ్డొస్తే తప్పని బ్రేక్ వేస్తాం. ఎప్పుడు ఒకసారి వెళ్ళిపోయే ఓహో నేను స్కూటర్ డ్రైవ్ చేస్తున్నానా, మీరు అనుభవం వచ్చి ఉంటుంది. అది బదలగొట్టుకోండి. ఇక్కడ ఆ షాకిల్స్, మీ బాహ్య పరిస్థితులు, మీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇక్కడ అనవసరం. కాలేజీకి వెళ్ళారు, పాఠం చెప్తున్నాడు, ఉందని సార్ నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తాం. అక్కడ మీ ప్రాబ్లమ్స్ ఏవో బయట చూసుకోండి. మీ గందరగా లేదు బయట చూసుకోండి. ఇక్కడ మీరు నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలి చెప్పిన గాయత్రి అనేటువంటి ఏకైక లక్ష్యము, ప్రాణాలను రక్షించేటువంటి ఏకైక లక్ష్యము ఎప్పుడొస్తుంది అంటే మీలో మార్పు నిద్రలో వస్తుంది. అందుకే నేను నిరంతరం ఏం చెప్తున్నాను, ప్రతిరోజు రాత్రి నేను మృత్యులోకి వెళ్తున్నాను అంటే అర్థం ఏంటి? చచ్చిపోయినా మిమ్మల్ని చచ్చిపోయే ఉన్నాం. ఇప్పుడు మనం ఏం జీవించలేమని మీరు అనుకుంటున్నారు. మీరు జీవించున్నారని జీవచ్ఛవాల కంటే కూడా ఘోరం. ఎందుకు ఘోరం ఉంటుందంటే మీరు మీరు ఏం అనుకుంటున్నారో, ఏం సాధన చేయాలనుకుంటున్నారో ఇన్ని సంవత్సరాలు బట్టి మేము డిస్కస్ చేస్తున్నా. అసలు లక్ష్యం గుర్తుండటంలే. ఎందుకు గుర్తుండటంలే అసలు లక్ష్యం? శరణాగారం వరకు వెళ్తుందే. ఏది కూడా నిద్రలోకి వెళ్తుందే, కారణ జగత్తులోకి వెళ్తుందే. కారణ జగత్తులో కనుక బీజాలు పడితే ఏమని చెప్పాను నేను, మీరు ఇక్కడ నిద్రపోతే ఎక్కడనే లాగొచ్చు. మీరు శరీరాన్ని ఇక్కడ వదిలేస్తాడు, ఎక్కడ నిద్రలేస్తాడు, ఇంకో తల్లి గర్భంగా నిద్రలేస్తాడు. ఇండియాలో నిద్రలేచాడు, ఇక్కడ చచ్చాడు కనుక. కానీ చావుని ఆధ్యాత్మిక వేతలో నిద్ర అంటే ఎంతకంటే ఏమి నిద్రలో. మరి మీరు ప్రతిరోజు చచ్చిపోమని గురువు గారు కోరితే ఆయన ఉద్దేశం ఏంటని? మీరు ఇంకో చోట నిద్ర లేవాలి అంతేగా. ఇంకో చోట నిద్ర లేస్తున్నామని అది చెప్తున్న సుమంతుడు రాజుగారి యొక్క శయనాగారం వరకు వెళ్ళి మనం ఎవరి చుట్టూగా ఉండటానికి ప్రయత్నిస్తాం. మనం ప్రశంసించే వాళ్ళ దగ్గర, మనం తిట్టే వాళ్ళ దగ్గరకు మనం గ్యారంటీగా వెళ్ళంగా. ఇంకా ఏం చేశాడు సుమంతుడు? రాజుగారి సేనాగారం వరకు వెళ్ళి ఆయన వంశాన్ని కీర్తించాడు. వంశాన్ని కీర్తించటం అంటే మన యొక్క వంశం ఏంటి? ఎక్కడి నుంచి పుట్టాం మనం? బ్రహ్మ యొక్క మానస పుత్రుల దగ్గర నుంచి మనుల యొక్క సంతతిగా పుట్టినటువంటి మనము ఆచరణ ఎలా ఉంది? జంతువుల కంటే కూడా హీనంగా ఉంది. జంతువులకైనా ఒక నిర్ణీతమైనటువంటి కార్యక్రమాలు, ఒక నిర్ణీతమైనటువంటి వ్యవస్థ ఉంటుంది. ఏ పని చేసినా ఏ విధమైన ఆహారాన్ని ఏ పని కడుపు నిండిపోయితే పెట్టించండి చూద్దాం, ఏ జంతువు చేద్దామో తినిపించండి చూద్దాం. మనం నూనెకి ఏమేమి తింటాం? నిజమైనటువంటి శక్తిని గుర్తించాలి. కానీ నిజమైన శక్తిని మనం ఎలా గుర్తిస్తాం? మనం చెప్తున్నటువంటి విషయాన్ని వినటానికే కావాల్సినటువంటి ఏకాగ్రత రాదు. ఇంకా సాధనలో ఏం ఏకాగ్రత వస్తుంది? మనసు ఎక్కడెక్కడికో పోతూ ఉంటుందని చెప్తూ ఉంటే గాయత్రి మంత్రజపం చేస్తారు గంటసేపు చేయమంటే నాకు తెలిసి ఒక మంత్రమే పూర్తిగా లక్ష్యంతో ఏకాగ్రత అవుడు ఉచ్చారణ చేయడు. ఆ గంటలోనే ఎక్కడెక్కడికో తిరిగి వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఏం చెప్తారు? గంట జపం చేశాం మాస్టర్. సాధన జపం యొక్క లక్ష్యం ఏంటి? మనకి గురువు గారు 7.5 గంటలు 6.5 గంటలు జపం మొదలెడితే అలారం పెట్టుకుని జపంలో వెళ్ళిపోయేవారు. మళ్ళా ఎప్పుడు ఆయన తెలిసేది జపం ఆపాలని? అలారం కొడితే అలారం బై ఛాన్స్ కొట్టలేదనుకో ఇంకా ఆయన బయటకు రాడు. ఇంకేంటే అంత రుచికరంగా ఉంటుంది మనకి. ఓం ఢోర్ తర్వాత ప్రచోతమైన చర్యతో అసలు అన్నామో లేదో కూడా తెలియదు. అసలు చాలా మంది నాతో చెప్తారు అసలు మేము మంత్రం అంటున్నామో లేదో తెలియని స్థితిలో పడిపోతున్నాం మాస్టర్ అని. చాలా మంచిది, అంత జాగరూకత్వం ఉన్నారన్నమాట. మంత్రోచారణ చేసి ఇంకేత ఎలాంటి లక్షణాలు ఇస్తున్నాయి. ఫ్యాక్ట్ ఏంటి అంటే అభిరుచి లేక ఇది కూడా ఒక నల్లమందు లాంటిది అని చెప్తాడు కార్ల్ మార్క్స్. నల్లమందు లాగా మీరు ఉపయోగించుకున్నారు అంటే చాలా కష్టాలు వస్తాయి మీకు. రెండిటికీ చెడ్డవాళ్ళు అవుతారు. ఉభయభ్రష్టత్వం అంటారే, ఇటు భౌతిక జీవితంలో మీరు ఎందుకు పనికిరారు, రెండు ఆధ్యాత్మిక జీవితంలో అసలు ఎక్కడికి వెళ్లాలో తెలియని వాళ్ళు ఎందుకు పనికి వస్తారు. ఇంచేత తుష్టావాస్య తదా వంశం ప్రవిశ్య శశాంపతే శతమీయం నరేంద్రస్య తదా సాధ్య వ్యవస్థిత. నిద్రను ఉపయోగించుకోవటం నేర్చుకోండి, క్షేమాధారం వరకు వెళ్ళటం. కానీ నిద్రను ఉపయోగించుకోవటం ఎప్పుడు కుదురుతుంది అంటే జాగ్రత్త వ్యవస్థను మీరు నీటికి నీళ్లు వాళ్ళు ఉపయోగించుకుంటేనే ఒక్క క్షణము కూడా వ్యర్థముగా పోకూడదు. ఒక్క క్షణము కూడా వ్యర్థముగా పోకూడదు అంటే ఒక టైం టేబుల్ ఉండాలి. ఒక కాలపరిమితికి నిర్ణీతమైనటువంటి టైం ఉండాలి. ఆహారానికి నిర్ణీతమైనటువంటి టైం ఉండదు. టిఫిన్ వస్తుంది, అందరూ కలిసి ఒకేసారి తినలేరు. ఎందుకు తినలేరు ఒకేసారి అంటే చాలా బిజీగా ఉన్నారు వీళ్ళు. ఎంత బిజీగా ఉన్నారంటే అసలు వాళ్ళు ఆ పని చేయకపోతే ఇంకేముంది, అసలు ప్రళయం వచ్చేస్తుంది. మరి ప్రళయాన్ని ఆపటం ముఖ్యమా, టైం ప్రకారం తింటం ముఖ్యమా? ఎన్నిసార్లు మనం చెప్పుకుంటే ఏంటి లాభం? మీరు ఒక వ్యవస్థీకృతమైనటువంటి జీవితం ఇక్కడ కూడా జీవించలేకపోతే, అందరూ కలిసి ఒకే విధంగా జీవించలేకపోతే, ఆహార నియమాలు అంటే అర్థం ఏంటి? మంచినీళ్ళు తాగితే అందరూ ఒకేసారి తాగండి, టిఫిన్ తింటే అందరూ ఒకేసారి తినండి, ఉన్నవాళ్ళు ముగ్గురు తింటే టైం ఆరు, అది కూడా మళ్ళా సగం సగించి అంటే నేను చాలా బిజీగా ఉన్నాం, కుదరదు అది. క్షేమాగారం వరకు వెళ్ళాలి అంటే నాలుగో శ్లోకంలోనే గాయత్రి రామాయణం అడ్డుకుంటుంది మీకు, ముంగుడు పడదు అది ఆ శ్లోకం. నిద్రాస్థితిలో కూడా మీరు సాధన చేసుకోవాలి అంటే యానిషా సర్వభూతేషు తస్యాం జాగర్తిర్ సంయమి. మన లక్ష్యం అదే, మీకు తెలియటమే మీ లక్ష్యం ఏంటో. ఏదో మూడు సార్లు గాయత్రి మంత్రం చేసాం, నాలుగు పదాలు మనం ఖండతా పెట్టేశాం, కుదరదు అది. 24 గంటలు నిరంతరమైనటువంటి సాధన గురువు గారు చెప్పింది. అంతకంటే తక్కువ చేస్తే వాడు సాధకుడు కాదు, ఇంకా వాడు సాధనా మార్గంలో ఉన్నాడు తప్ప సాధన ఆరోహుడు కాలేదు వాడు. ఆ సాధన ఆరోహుడు అవటానికి ఇక్కడ జాగ్రత్త అవస్థలో మీరు నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా ప్రతి సెకండ్ ఒక వ్యవస్థగా ఒక నిర్ణీతమైనటువంటి లక్ష్యాన్ని పొందటానికి ఉపయోగించుకోవాలి. నిర్ణీతమైనటువంటి లక్ష్యం పొందటానికి ఉపయోగించుకోవడం తర్వాత చూద్దాం. ముందు అసలు ఒక విశేషమైనటువంటి టైం టేబుల్ పెట్టుకుని ఇక్కడ పెట్టుకోవటానికి ఇంట్లో అయితే కుదరదు. ఇక్కడెందుకు మీరు టైం టేబుల్ ప్రకారం చేసుకోలేకపోతున్నారు? ఎవరిష్టం వాళ్ళది, ఎవరిష్టారాధ్యాలు వాళ్ళది, అది కుదరదు. ఎందుకు కుదరదు అంటే నాకు కుదురుతుందా మీకు కుదురుతుందా అని కాదు, ప్రకృతి ఒప్పుకోదు. ప్రకృతికి వ్యవస్థ చాలా ఇష్టం. మనిషి తప్ప మిగతావన్నీ కూడా ప్రకృతిలో చాలా నియమబద్ధంగా జీవిస్తాయి. ఆఖరికి గాయత్రి మంత్రం యొక్క అధిదేవత సూర్యుడు కూడా 2001 సంవత్సరంలో డిసెంబర్ 5 6 తారీఖున 8 గంటలకు రావాలి అని ఇప్పుడు లెక్క వేసి చెప్పేస్తే కరెక్ట్ గా 8 గంటలు 8 సెకండ్లు వస్తాడు. మనము తీసుకోవాల్సినటువంటి ఆహారాన్ని ఒకే టైంకి తీసుకోలేకపోతున్నాం. రాయవలసినటువంటి టేప్స్ ఉన్నా అవి ఉన్నా ఒకే టైంకి మొదలెట్టి అందరూ ఒకే టైంకి ఆపలేకపోతున్నారు. పరస్పరమైనటువంటి సంతులన, పరస్పరమైనటువంటి అవగాహన. వంశము, వంశాన్ని ప్రశంసించడం రాస్తున్నాడు కదా. తుష్టావాస్య తథా వంశం. వంశం అంటే ఒకడా, మొత్తం అసలు కోరిక ఏంటి? ఆధ్యాత్మిక లక్ష్యం మనం 800 కోట్ల మంది మానవ శరీరధారులు కూడా ఒకేలా జీవించాలని, ఒకే భాష, ఒకే ధర్మము, ఒకే విశ్వము. 4 ఉంటే 4 రకాలుగా జీవిస్తే, 10 ఉంటే 10 రకాలుగా జీవిస్తే ఇంకా ఆ వాతావరణాన్ని మనం ఎలా నిర్మించగలం? దాని గురించి మనం తప్పు చేస్తున్నా ఒప్పు చేస్తున్నా దాని గురించి గాభరా పడకండి. నేను కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నాను, జారిపోతూ ఉంటాను. మళ్ళా ఇలా కాదు, అలా ఇలా చేస్తే బాగుంటుందేమో, అలా చేస్తే బాగుంటుందేమో. కానీ లక్ష్యం క్లియర్ గా ఉంటే ఎలా చేస్తే బాగుంటుందో మీరే నిర్ణయించుకోవచ్చు. ఆ లక్ష్యాలు క్లియర్ గా లేకపోయేసరికి మాస్టర్ మీరు చెప్పండి. కానీ గందరగోళం ఎక్కడొస్తుందంటే మాస్టర్ ఏ ఉద్దేశంతో ఆ లక్ష్యం చెప్పారో ఆ లక్ష్యం మీకు తెలియదే, మరి ఎలా ఇప్పుడు గందరగోళం అక్కడొస్తుంది. దాంతో మొత్తం వ్యవస్థ ఏమైపోతుంది? ఏది నిర్మాణం చేద్దాం అనుకున్నా, ఏ పని చేద్దాం అనుకున్నా ఇద్దరికి సమానమైనటువంటి లక్ష్యాలు లేవు. వంశంలో అన్ని కూడా ఒకటే జీన్స్, జీన్స్ మారో కదా, మనం తెలిసిపోతూ ఉంటుంది కదా వీడు ఏ వంశానికి చెందినవాడు, వాడు ఏ వంశానికి చెందినవాడు. ఆ జీన్స్ ఇక్కడ ఒకటిలాగా లేవు. జీన్స్ అంటే ఏంటి? శరీరాకృతి గురించి మనం మాట్లాడుతున్నాయి. శరీరాకృతి ఒకే వంశంలో ఒకేలాగా ఉండవు, కానీ వాళ్ళ ఆలోచన సరళి మాత్రం ఆ జీన్స్ పట్టేస్తాయి మనకి కదా. ఒకేలాగా ఆలోచిస్తారు, ఒకేలాగా మాట్లాడతారు, ఒకే విధమైనటువంటి ఉదాహరణలు మోక్లోంచి వస్తూ ఉంటాయి ఆ కుటుంబంలో పుట్టిన వాళ్ళకి. ఇక్కడ మరి ఈ గాయత్రి కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి లక్ష్యాలు ఉండాలి? మళ్లీ చెప్తున్నాను నేను, అది ప్రశంస అంటే. దేని గురించి మనం ప్రశంసించుకుంటున్నాం? మనము ప్రకృతికి అనుగుణంగా జీవిస్తాము, 2 మౌనంగా ఉంటాము, 3 ఆ మౌనములో ప్రకృతి మనకి ఏ సందేశాన్ని ఇస్తుందో అది పట్టుకుంటాము. ఈ 3 తప్ప మీతో అన్ని చేస్తున్నాం మనం. ఎన్నిసార్లు మనం అనుకున్నా కూడా ఈ 3 కుదరటనే మౌనంగా ఉండలేం. మౌనంగా ఎందుకు ఉండాలి? డిగ్రీ చేసుకుని ఇరిటేషన్ వచ్చేసి కోపంగా వచ్చేసి మాస్టారు మౌనంగా ఉండమంటారా? ఇంకా చూసుకో 40 రోజులు మేము మాట్లాడము, కోపంతో మాట్లాడటం మానే వచ్చి దానికి ఉంది, విసుగుతో మాట్లాడటం మానే వచ్చి దానికి ఉంది. అర్థం చేసుకుని మాట్లాడటం మానేయాలి. ఎందుకు మాట్లాడటం మానేయమంటున్నాను మిమ్మల్ని? ప్రకృతి మీకు ఏం చెప్తోంది? ప్రకృతి మీకు ఏం చెప్తోంది అన్నప్పుడు ఎదుటివాడు మీ ఇష్టానుసారం మాట్లాడాడా లేదా, నువ్వు ఏది కరెక్ట్ అనుకున్నావో దాన్ని చెప్పాడా లేదా? కాదు, ప్రకృతి మీకేదో చెప్తోంది, అడ్డు తగిలితే అక్కడ దాని ప్రకారం నువ్వు నిర్ణయించుకో. ఆ నిర్ణయాలు తప్పు కావచ్చు. సైంటిస్టులు చేసే కొన్ని వేల ప్రయోగాలలో, కొన్ని లక్షల ప్రయోగాలలో ఏదో ఒక ప్రయోగమే సఫలమవుతుంది. మీతో అంతా ఫెయిల్ చేస్తే కదా. ఇప్పుడు క్యాన్సర్ని ముందు కనిపెట్టాలనుకుంటున్నారు, ఎన్ని సంవత్సరాలు బట్టి ప్రయోగాలు చేస్తున్నారు, ఎన్ని లక్షల ప్రయోగాలు, కోట్ల ప్రయోగాలు ఈ పాటికి అయితే ఉంటాయి. కానీ అవంతా వేస్ట్ అంటారా మీరు? కాదు, ప్రతి ప్రయోగము కూడా మిమ్మల్ని ఆ లక్ష్యానికి దగ్గరికి తీసుకెళ్తూ ఉంటుంది. ఇంకైతే ఎన్నిసార్లు మనం జారాము అది ఇంపార్టెంట్ కాదు, ఎన్నిసార్లు మనం నిలబడి మళ్లీ ప్రయత్నాన్ని కొనసాగిస్తామన్నది చాలా ఇంపార్టెంట్. మీరు ప్రయత్నం కొనసాగించకపోతే కుదరదు. నిరంతరం జన్మజన్మల బట్టి కూడా ఆ ప్రయత్నాన్ని కొనసాగించేటువంటి లక్ష్యమే చైనాగారం వరకు వెళ్ళటం. ఇవాళ ఇంతవరకు వచ్చాను, ఇంతకుపోయాను, మళ్ళా రేపు ఎక్కడ వదిలాను అక్కడే మొదలెడుతున్నాం కదా. మరి మృత్యు తర్వాత ఏమవుతుందని లాజికల్ గా ప్రకృతి యొక్క నియమాలు అన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి కదా. మరి ఇవాళ రాత్రికే నిద్రపోయాం, ఇదైతే నిద్రలు ఇచ్చారు. ఏ పని మీరు ఎక్కడెక్కడ ఆపారో అక్కడెక్కడి నుంచో మొదలెట్టాల్సి వస్తుంది కదా. మీకోసం ఎవరో రాశాడు, కొంతమందికి రాస్తాడు, మళ్ళా ఎప్పుడు రాస్తాడు? బుర్ర బదర కొట్టుకుని పోతున్న వాళ్ళకి నేను రాసినటువంటిది అర్థయుక్తంగా లేదు అని వాళ్ళు రాసి 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 అలసిపోయి బుర్ర వేడెక్కిపోయి అలా బయటకెళ్తారు వాళ్ళు. అది మాత్రం సినిమాలో పాపం కరెక్టే చూపిస్తుంది. డైరెక్టర్లు అన్ని తప్పు చేయరు. ఈ లోపల ఇక్కడ ఏమవుతుంది, మళ్ళా అతనే వస్తాడు అదే రూపంతో, వచ్చి ఆ కావలసినటువంటిది కరెక్ట్ చేసి వెళ్ళిపోతాడు. అలా ప్రతిరోజు జరిగిందా పోతన్న జీవితంలో? అతను బదులు రాముడు వచ్చి రాశాడా? రాయుడు. మీరు అలసిపోగలిగితే కార్యక్రమాలలో నిరంతరము ఆ ప్రకృతికి అనుగుణంగా జీవించటం, ప్రకృతి యొక్క గురుత్వాన్ని స్వీకరించటం, మౌనంగా ఉండగలగటం మనం చేయగలిగినప్పుడు ఆ నిద్రాస్థితిలో ఆ తంద్రాస్థితిలో గురువు ప్రవేశిస్తాడు. వనవాసం హి సంఖ్యాయ వాసాంశ్యాభరణాని చ భర్తారమణ గచ్చంచే సీతాయే శిశురౌ దదౌ. వనవాసముల యొక్క రోజును లెక్కపెట్టి భర్తతో పాటు అడవికి వెళ్ళుచున్నటువంటి సీతకు ఆమె యొక్క మామ అంటే దశరథుడు వస్త్ర ఆభూషణాలు ఇచ్చెను. వాల్మీకి రాస్తున్నాడు, నారదుని అడిగి రాస్తున్నాడు, అది మనం గుర్తుంచుకోవాలి. మత్సభత్ పాపకి నాస్తి పాపగ్ని తత్సమానమి. నా అంతా పాపి ఎవడూ లేడు, నీ అంతా పాపలను పాపాలను నాశనం చేసేవాడు ఎవడూ లేడు అని ఒక వ్యక్తి అన్నాడు. కానీ ఆ అన్న వ్యక్తి ఎవరు? నేను కాదు, మీరు కాదు, శంకరాచార్యులు. ఆయన నా అంత పాపి లేడు అంటల్లో మన యొక్క పాపాలు ఆయన యొక్క పాపాలకి చాలా తేడా ఉంది దృష్టికోణంలో. ఆ తేడా మీరు ఊహించి చెప్పగలరా నాకు? శంకరాచార్యులు వారు మత్సమ పాపకి నాస్తి నాలాంటి పాపి లేడు ఆయన రాసుకున్నదే కదా. మనం అంటూ ఉంటాం, మనం అనవసరం. నాకు తెలియదు, నేను ఎప్పుడు అనలే. ఇప్పుడు ఈ శ్లోకం వచ్చింది కనుక అన్నాను, కానీ లేకపోతే నేను ఎప్పుడు కూడా నేను పాపినని మాత్రం నేను అనొద్దని కూడా చెప్తాను చాలా మందికి. సో మా శంకరాచార్య గారు ఎందుకని ఉంటాడు? అది ఏ దృష్టిలో అని ఉంటాడు? నేను ఆత్మను అని నాకు దర్శనం అయినా కూడా ఈ శరీరం ఇంకా ఉంది అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటని మళ్ళా మీరు శంకరాచార్య గారు అర్థం ఎందుకు పనికిరారు, మా మాస్టర్ చెప్పారు అసలు అని కాదు. మీరు ఆ పాయింట్ అర్థం చేసుకోండి. ఆ అన్న వ్యక్తి యొక్క స్థాయిని బట్టి ఆ స్థాయికి ఎదిగి మనం ఆలోచించగలగాలి. అక్కడ మామూలు పాపాల గురించి అసలు అతను మాట్లాడటం లేదు. ఎప్పుడు ఎప్పుడు మీకు ఆత్మవిస్మృతి కలుగుతుందో, ఎప్పుడెప్పుడు నేను ఆత్మని అని మీరు మర్చిపోతారో, అప్పుడప్పుడు మీరు పాపం చేసినట్టే. అసలు పెద్ద పాపం అదే ఆత్మవిస్మృతి. ఇప్పుడంతా అదే పాపంలో ఉన్నాం మనం. నిరంతరం పాపం ఏంటి అంటే నేను ఆత్మని అని మీరు నోటితో అంటున్నారే తప్ప ఆత్మకు కావలసినటువంటి ఏ లక్షణాలు ఉండాలో ఆ లక్షణాల గురించి అనేసరికల్లా మీకు బోరు పెడుతుంది. ఉద్యోగాలు వచ్చేస్తాయి, డబ్బులు వచ్చేస్తాయి, బంగారు మహల్లు వచ్చేస్తాయి, ఇవంతా చెప్తూ ఉంటే ఎంత హుషారుగా ఉంటుందో అసలు. ఇంకా ఇంకా మాస్టర్ ఇంకా ఏమొస్తాయి, ఇంకా రావు. మీకు ఆత్మజ్ఞానం తప్ప మిగతాది ఏ వచ్చినా కూడా చాలా ప్రమాదం. అంచేత ఆత్మజ్ఞానం రానున్నటువంటి రోజులు కూడా వనవాసమే. వనవాసం అంటే గాయత్రి రామాయణంలో చెప్పబడుతున్నటువంటి వనవాసం. రాముడు సీత వెళ్ళినటువంటి వనవాసం గురించి వాడు చెప్పటంలే. మనం అందరం కూడా వనవాసంలో ఉన్నటువంటి వాళ్ళమే. ఇంచేత మనం అందరం వనవాసంలో ఉన్నాం. అనంతమైనటువంటి రాజ్యానికి వారసులై, ఏ రాజ్యానికి? ఆత్మ యొక్క రాజ్యానికి, భగవంతుడి యొక్క రాజ్యానికి, భగవంతుడి యొక్క శక్తికి కూడా మనం వారసులమై, మనం ఎంత త్యాగమూర్తులం అంటే ఆ రాజ్యం వద్దనుకున్నాడు రాముడు, వద్దన్నాడు. అందుకే నేను బాబాయ్ రాజ్యం జరిగిన మనలాంటి వాడే. అందుకే రాముడు మనకి ఆరాధ్యతమయ్యాడు. మంచి పని చేసేవాళ్ళు చెడ్డ పని చేసేవాళ్ళు వేరే విషయం. ఖచ్చితంగా రాజ్యం వద్దన్నాడు. మనం కూడా ఆత్మరాజ్యము వద్దు, నేను అడవిలోనే ఉంటాను, కాయలు కూరలు తింటాను, కానీ ఏం చేశాడు రాముడు పోనీ వనవాసంలో ఉండి వనవాసంలో ఉన్నటువంటి వనంలో ఉన్నటువంటి రాక్షసులందరినీ సంహరించుకుంటూ వచ్చాడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని. మనం కూడా ఈ శరీరంలో ఉన్నటువంటి రాక్షసుల్ని సంహరించుకోవాలి. మొట్టమొదటి మన శరీరంలో ఉన్నటువంటి రాక్షసులు, ముఖ్యంగా భారతీయ శరీరంలో ఉన్నటువంటి రాక్షసులు ఏంటి అంటే పోస్ట్పోన్మెంట్. ఏ పని చేయదలుచుకున్నా తర్వాత చేద్దాం. నేను మీకు ఉదాహరణ కూడా చెప్పాను. నేను ఒక అగ్గి పెట్టి కావాలి అంటే రాత్రి 8 గంటకు 8 కిలోమీటర్ల దూరం నడిచి అక్కడంతా షాపులు అవంతా తెరిపించుకుని నానావస్థ పడి తెచ్చుకుని వచ్చాను. నేను మీకు చాలా ముఖ్యమైనటువంటి పనికి కూడా తక్షణం చేయాలనిపించదు. నిన్న అమ్మ వచ్చింది, కనకమ్మ గారు వచ్చారు చూశారు కదా, ఆవిడ 6 రుమాలలో 100 రూపాయల నోటు మర్చిపోయింది. ఆ 100 రూపాయల నోటు అందరూ కళ్ళగద్దుకున్నారు. కానీ ఆ క్షణంలో ఆశ్రమానికి తీసుకెళ్లి ఇవ్వాలి అని మాత్రం అనిపించలేదు. ఎప్పుడు ఇస్తా ఉన్నారు వాళ్ళు? రేపు. జీబుకి చేతి రుమాలలో డబ్బు ఉంది అంటే అదేదో అవసరానికి తెచ్చుకుని ఉంటారు కదా వాళ్ళు. ఖచ్చితంగా అవసరం ఆగిపోయి ఉంటుంది కదా, వాళ్ళు వెతుక్కుంటూ ఉండి ఉంటారు కదా. మీరు చూడగానే ఏం చేయాలి? తప్పులు ఎలా జరుగుతాయో చెప్పేదేంటి? ఇక్కడ తక్షణమే మంచి పని అవుతుంది. తిట్టాలనిపించింది కనుక తక్షణమే తిట్టడం మొదలవుతుంది. మళ్ళా అది తక్షణమే అనేది దానికి ఉపయోగించుకోకండి. ఇలాంటి తప్పులు, ఎందుకు ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి? ఇక్కడ కూడా మనం వనవాసంలోనే ఉంటాం. ఎవడి వనంలో వాడు ఉంటాడు, ఆ వనమే వాడికి చాలా కష్టంగా ఉంటుంది. అక్కడున్న పెద్ద పుల్లు, అక్కడున్నటువంటి వాటిని భరించలేకుండా ఉంటే సామూహికంగా ఏం జీవించగలుగుతాడు వాడు? అక్కడ కావలసినటువంటి వస్త్రాలు, అక్కడ కావలసినటువంటి ఆభరణాలు ఇవ్వబడ్డాయి. ఎవరిచ్చాడు వస్త్రాలు ఆభరణాలు? ఎవరికి ఎవరిచ్చారు? ఇక్కడ శ్లోకంలో దశరథుడు సీతకిచ్చాడు. సాధారణంగా మామ అనేసరి కల్లా చందమామ గుర్తొస్తాడు, యూనివర్సల్ మామ కదా. చందమామ యొక్క లక్షణం ఏంటంటే పితృదేవతలకు అధిపతి, పితృదేవతల యొక్క ఆశీర్వాద బలంతో మనకి శరీరాలు నిర్మించబడతాయి. పితరులు వెళ్ళే కదా ఈ శరీరాలు ఇచ్చే ఆన్సిస్టర్. ఈ పితృదేవతల యొక్క అధిపతి చంద్రుడు కనుక, మామ కనుక బట్టలు ఇస్తాడు మనకి పితృదేవతలు. ఇంగ్లీష్ లో దాన్ని లీనార్ గాడ్స్ అంటాం. దాన్ని భగవద్గీతలో చంద్రకిరణాల ద్వారా వెళ్లినటువంటి యోగి మళ్ళా తిరిగి భూమి మీదకి రావాల్సిందే, ఇంకో దారి లేదు. తత్ర చాంద్రమసం యోగి, చంద్రుడి యొక్క మార్గము, యాన్సిస్టర్ మార్గము, హేరార్కి. వస్త్రాలు ఇస్తాడు. ఏ వస్త్రాలు ఇచ్చాడు మనకి? శరీరమే. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి మరేపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ అన్యాన్ని సయ్యాతి నవాని దేహి. నాశనం అయిపోయినటువంటి, జీర్ణం అయిపోయినటువంటి బట్టలను వదిలేసి కొత్త బట్టలు ఎంత ఆనందంగా ధరిస్తాం మనం. కానీ జీర్ణం అయిపోయినటువంటి ఈ బట్టను వదిలేయాలంటే ఎంత బాధపడతాం మనం? ఎందుకు ఆ బాధ? వనవాసంలో ఉన్నాం కనుక, తెలియదు కనుక. చిరిగిపోయినటువంటి బట్టను ఏ క్షణంలో అయితే మనం వదిలేస్తాము, ఆ క్షణంలో ఏమవుతుంది? కొత్త బట్టలు సహజంగానే మీకు లభిస్తాయి. ఇంచేత గురుదేవుడు ఇచ్చినటువంటి ఆ ఫార్ములా కనుక మీకు అర్థమైతే, ప్రతిరోజు కొత్త జన్మ, ప్రతి రాత్రి కొత్త మృత్యు అనాలా? మెయి నోట్ అంటే మీరు నిద్రలేచినప్పుడు మళ్ళీ కొత్త బట్టలతో నిద్రలేస్తారు. ప్రతిరోజు ప్రతిరోజు మీరు కొత్త బట్టలు, ఇది ఆ గురువు యొక్క గొప్పతనం. ఇంత అద్భుతమైనటువంటి గురువుని మీరు మళ్ళా ఎక్కడా పొందరు. కానీ ఆయన చెప్పింది చేస్తే కదా. వనవాసం సంఖ్యాయ, ఎన్ని శరీరాన్ని మీరు మార్చేసుకోవచ్చో ప్రతిరోజు కొత్త శరీరాన్ని మీరు ధారణ చేయవచ్చు. కానీ శరీరం మాత్రమే ఉంటే ఏం లాభం? శరీరంతో పాటు ఇంకా ఏమి ఇచ్చాడు? ఆభరణానిచ ఆభరణాలంటే ఆ శరీరానికి ఉపయోగపడేటువంటి పరిస్థితులు, ఆ శరీరానికి ఉపయోగపడేటువంటి పనిముట్లు అవన్నీ కూడా ఇచ్చాడు. ప్రకృతి మనకిచ్చింది. అది రామాయణంలో వాళ్ళు చెప్పింది, సీత యొక్క మామ సీతకి బట్టలు ఆభరణాలు ఇస్తే నీకు నాకు ఏం లాభం ఇక్కడ కూర్చొని చదువుకోవటానికి? నిజమే ఇచ్చుండొచ్చు, ఆయన చాలా ప్రేమ ఉంది కోడల మీద, ఇచ్చాడు, నీకు నాకు ఏం లాభం కథ చదువుకోవటానికి తప్ప. కానీ దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం, దాంట్లో ఉన్నటువంటి సాధన, దీని ముందు శ్లోకంలో సాధన మార్గంలో ఏం చెప్పుకున్నాం, ఎక్కడికి చేరుకోవాలని చెప్పుకున్నాం మనం? శ్రీనా గారు నిద్రలోకి జారుకోవాలి అని చెప్పుకున్నాం. నిద్రలోకి జారుకున్న తర్వాత ఏం చేయాలి? ప్రశంసించాలి. ఏ విధమైనటువంటి ప్రశంస కావాలి మీకు? రాబోయే నిద్రలు లేచిన తర్వాత, సాధన చేసిన తర్వాత ఏ విధమైనటువంటి వస్త్రాలు ఉండాలి, ఏ విధమైనటువంటి ఆభరణాలు ఉండాలి? కానీ వస్త్రాలు ఆభరణాలు దేని బట్టి అతనిచ్చాడు? భర్తార మనుగచ్చంతి, భర్తతో పాటు అడవిలోకి వెళ్తున్నటువంటి ఆ సీత యొక్క ఆవశ్యకతను గుర్తించి. ఇది మీరు చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకుని, ఆవశ్యకత అంటే చాలా జాగ్రత్తగా అంటే నెసెసిటీ, అది లేకపోతే ఇంకా పని జరగదు అనేటటువంటి పరిస్థితులకు మాత్రమే మీరు తల ఒగ్గాలి తప్ప, అది కావాలి ఇది కావాలి అంటే ఒప్పుకోదు ప్రకృతి. ఎలాంటి ఆభరణాలు కావాలి మనకి? ఆహారం కావాలి. ఎలాంటి ఆహారం కావాలి? ఏది ఎప్పుడు దొరికితే అయాచితంగా, లేకపోతే ఎలాంటి ఆహారాన్ని మనం మన స్థాయికి తగ్గట్టు సంపాదించుకోగలము, వండుకోగలము ఆ స్థాయికి. కానీ ఆహారం దేనికోసం తింటున్నాం మనం? ఆహారం ఎందుకు తినాలి సాధకుడు? భోజనం మానేస్తే వాడు ఆహారం ద్వారా ఇంకా ఆహారం దేనికోసం తింటాడు? శక్తి బలం ఇంకా నేనది ఆహారమే మనస్సుగా మారుతుంది. మనం తిన్న యొక్క ఆహారం యొక్క సూక్ష్మ భాగము మనస్సుగా మారుతుంది, స్థూల భాగము మలముగా మారుతుంది, ఆహారమే. అందువల్ల మళ్లీ మలముగా మారినటువంటి అది ఆహారానికి బలానికి పనికొస్తుంది. నిన్నేదంటాం కదా సరిగా, అంచేత ఆహారం మనస్సు మారటానికి ఉపయోగించుకోవాలి. మీరు భర్తస్యాభరణాన్ని వస్త్రాలు ఆభరణాలు రాత్రి మీరు నిద్రపోతున్నప్పుడు మీ సాధనాత్మకమైనటువంటి చేతనలో ఏ ఆహారాన్ని ఎందుకు తీసుకుంటున్నాం, దానివల్ల మీ మనస్సు ఎలా మారుతుంది, సంస్కారవంతమైనటువంటి మనస్సు ఎలా ఏర్పడుతుంది, అలాంటి వస్త్రాలు అలాంటి ఆభూషణాలు ప్రతిరోజు రాత్రి ఏ మీద రాసుకుంటూ ఉండాలి. సీక్రెట్ డాక్టర్ గురించి నేను చెప్తున్నప్పుడు, మీరు వెళ్తున్నటువంటి చోటకి వెళ్లే పని సఫలం అవ్వాలి అవ్వకూడదు అని మీరే నిర్ణయించుకుంటే మీరు చేసే టిఫిన్ బట్టి అక్కడికి వెళ్లినటువంటి పని కంట్రోల్ చేసుకోవచ్చు అని రెండు మూడు సార్లు చెప్పినట్టు గుర్తు నాకు. కొంతమంది మనుషులకి ఇక్కడ అవన్నీ కలుసుకోవటానికి వెళ్తున్నారు, మీరు మీతో ఒక ఏదో అడగటానికి వెళ్తున్నారు, మీరు మీ కోరిక ఏంటి? ఆ అడిగింది అతను ఇచ్చేయాలని. అప్పుడు మీరు తీసుకునేటటువంటి టిఫిన్ లేదు, ఇంకోటి ఉంది, మీరు వెళ్ళి అడుగుతాను నేను, కానీ అదే వాడు ఎప్పుడైపోతే బాగుంది. అప్పుడు మీరు తీసుకున్న ఆహారం మార్చుకుని వెళ్తే అక్కడ రిజల్ట్స్ మారుతాయి. ఇలాంటివి చెప్పకుండా ఎంతో సేనా గారు ఏంటో అక్కడ నిద్రలు వస్త్రాలు ఆభూషణాలు నేను చెప్పాను, అది ముందే చెప్పాను అంటే చెప్పేసాను. ట్రై చేసి 5-6 సార్లు నేను సీక్రెట్ డాక్టర్ క్లాసుల్లో వాళ్ళకి చెప్పా కొన్ని, మీరు ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి ఆహారాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో. మళ్ళీ రాలేవాళ్ళు. వింటానే చాలా బాగుంటాయి, చేయటానే చాలా బాగుండేవి. ఇంచేత రాత్రి నిద్రపోయేటప్పుడు ఆ రోజు చూసుకున్నటువంటి తిన్నటువంటి ఆహారము మీ మనస్సు మీద ఎలాంటి ప్రభావం చూపించిందో కూడా మీరు గుర్తుంచుకోవాలి. నేను చెప్తున్నాను, ఆధ్యాత్మిక సాధనలో ఏ క్షణము వృధా కాదు వాడికి, ప్రతిదీ వాడికి ఇంపార్టెంటే, అనుక్షణము ఇంపార్టెంటే వాడికి. ఈ ఆహారం తిన్నాను నేను ఇవాళ, ఈ పరిస్థితి వచ్చింది, ఇంకా ప్రతిదీ ఆహారం మీరే పెట్టుకుని ఇంకా ఆహారాన్ని వాడికి కావాల్సిన చెట్టు మార్చుకున్నాను, కొత్త ప్రకృతి వాయిం చేస్తుంది. మీకోసం కాదు, నువ్వు ఎలా జీవించాలి, ప్రకృతి నిన్ను ఎక్కడ పెడుతుందో అక్కడే. నువ్వు గమనిస్తా ఉంటే ఇది తింటే ఇలా జరుగుతోంది, అది తింటే అలా జరుగుతోందని, దానివల్ల శరీరం ఏర్పడుతూ ఉంటుంది, దానివల్ల ఆభరణాలు అంటే మానసిక స్థితులు ఏర్పడుతూ ఉంటుంది, ఆ మానసిక స్థితులు ఆ శరీరం వల్ల వనవాసంలో ఆత్మవిద్యకు మనం దూరంగా ఉన్నటువంటి ఈ కాలాన్ని సుఖంగా మనం గడుపుకోగలుగుతాం. దూరంగానే ఉన్నాం, ఇప్పుడు మనకు ఆత్మసాక్షాత్కారం అయిపోయాక ఈ గందరగోళం అంతా ఏం అక్కర్లే. కానీ ఆత్మవిద్యలో మనం నిష్ణాతులు కానంత వరకు, వనవాసంలో ఉన్నంత వరకు మనకి రెండు కావాలి, వస్త్రాలు కావాలి, ఆభూషణాలు కావాలి. వస్త్రాలంటే ఏంటి, శరీరము. ఆభూషణాలంటే ఆ శరీరాన్ని ఉపయోగించుకునేటటువంటి మనస్సు. అంచేత ఆ శరీరము ఆ మనస్సు ఏ విధంగా మార్చుకుంటూ వెళ్తూ ఉంటే మనకు కావలసినటువంటి లక్ష్యం దగ్గర చేరుకుంటాం అనేది చూసుకుంటూ, రాజా సత్యంచ ధర్మశ్చ, రాజా కులవతాం కులం, రాజా మాతా పితా చైవ, రాజా హితకరో నృణాం. రాజే సత్యం, రాజే ధర్మము. కులవంతుల యొక్క కులము తల్లి తండ్రి రాజే మనుష్యులకు కూడా అతను హితము చేకూర్చేవాడే. ఇదంతా ఏ దృష్టికోణంతో చదువుతున్నాము దాన్ని బట్టి మనం అర్థం చెప్పుకోవాలి అని కదా ఇప్పుడు చెప్పే మత్సమ పాతకి నాస్తి అని శంకరాచార్య గారు అంటేను, ఓ ఖూనికోరు అంటేను లక్ష్యంలో చాలా తేడా ఉంది. ఖూనికోరు ఏం తప్పు చేశాను అనుకుంటున్నాడు అతను, తన వాళ్ళని చంపేశాను నేను తప్పు చేశాను అనుకుంటున్నాడు. శంకరాచార్య వారు తప్పేంటి, నాకు ఆత్మవిస్మృతి కలిగిందే కొన్ని క్షణాలు, కొన్ని క్షణాలు నేను ఆత్మను అన్నది గుర్తుంచుకోలేకపోయాను అని ఆ స్థాయిలో అతను ఆ మాట అన్నాడు. ఇంచేత ఇక్కడ గాయత్రి రామాయణంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చాం మనం, నారదుణ్ణి వాల్మీకి అడిగాడు, తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాన్వరం నారదం పరిపృక్ష వాల్మీకి మునిపుందవం. మౌనంలో ఉన్నటువంటి అథారిటీ, తపస్సు స్వాధ్యాయము వాక్కు యొక్క శక్తిని తెలుసుకున్న వాళ్ళలో శ్రేష్ఠుడైనటువంటి వాడిని అడిగాడు. అడగగానే ఏం జరిగింది అక్కడ రెండో శ్లోకంలో, రాక్షసులు ఎవరో గుర్తించు, మన శరీరంలో ఉన్నటువంటి యజ్ఞ కార్యక్రమాన్ని అడ్డు తగలేటటువంటి వ్యక్తిని నిర్మించు, నిర్మూలిస్తే ఇంద్రుడు మనస్సు ఆ విజయాన్ని చాలా ఆనందంగా స్వీకరిస్తుంది. దాని తర్వాత మూడో శ్లోకంలో ఎక్కడ ఏం చెప్పుకున్నాం మనం, ధనఃపశ్య, చూడటానికి ఇది చాలా కష్టంగా ఉంటుంది, ఇంత పెద్ద పని మనం ఎక్కడ చేయగలం, పెద్ద పెద్ద ఋషులే దాన్ని చేయలేకపోయారు. ఋషులు చేయలేనటువంటి అంత అద్భుతమైనటువంటి పనులు ఆ మాల అవధూతమ్మ చేయటం, అమ్మ క్షీరాల్లో ఉండేటువంటి అవధూత, వాళ్ళందరూ సాధన చేశారు కదా. పెద్ద పెద్ద ఋషులు ఏమేమి సాధన చేశారో మనకు తెలియదు, కానీ మన కళ్ళ ముందే అతి సాధారణ జన్మ ఎత్తినటువంటి, అతి సాధారణమైనటువంటి శరీరాలలో, అతి సాధారణమైనటువంటి బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి ఒక వెంకట స్వామి వీళ్ళందరూ సాధించగలిగితే మనం ఎందుకు సాధించని, వత్సరామ ధనుపశ్య, ధనుస్సును చూడు అని చూసే. సరే చూశాక మీకు కావలసినటువంటి మార్పులు జాగ్రత్త అవస్థలో రావాలి, గుర్తుంచుకోండి. నిద్ర ఎందుకు అవసరం, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఎంత కోటీశ్వరుడైనా ఎంత రాజైనా వాడు ఎంత సామర్థ్యం గలవాడైనటువంటి అయినా కూడా నిద్రపోయి తీరాలి వాడు. నిద్రపోయిపోతే మూడు రోజులు చుట్టుపక్కల వాళ్ళని నిద్రపోయినవాడు ఇంకా వాడు పిచ్చెత్తిపోయి. ఇంకొక నిద్ర యొక్క గొప్పతనం ఏమిటి, అక్కడ మీకు కావలసినటువంటి రెస్ట్ నుండి దొరుకుతుంది, రెస్ట్ దొరకటమే కాకుండా మీరు కరెక్ట్ గా ప్రశంసాయోగ్యమైనటువంటి కార్యక్రమాలు ఏదైనా చేయదలుచుకుంటే దాని యొక్క బీజాలు నాటుకోవచ్చు. ఆ బీజాలు నాటుకోవడం కాకుండా దానికి కావలసినటువంటి వస్త్రాలు ఆభరణాలను కూడా మీరు సమకూర్చుకోవచ్చు. ఇంతవరకు వచ్చిన తర్వాత ఈ శ్లోకం చెప్పుకుంటున్నాం మనం. రాజా సత్యంచ ధర్మశ్చ, రాజా కులవతాం కులం, రాజా మాతా పితా చైవ, రాజా హితకరో నృణాం. ఏ రాజు గురించి చెప్తున్నాడు ఇక్కడ? స్వరాజ్యం గురించి చెప్తున్నాడు. అదే కిరణము ఇప్పుడు చాలా విపరీతమైనటువంటి తేజస్సుతో సూర్యుడి నుంచి భూమి మీద ఎదుగుతోంది. నిన్న జన్మాష్టమి నాడు చెప్పాను కదా, ఆ కిరణము స్వరాజ్యము అంటే, స్వరాజ్యం అంటే ఏంటి? ఇండిపెండెన్స్ స్వాతంత్ర దినోత్సవం అన్నాడు, మనమే మనకు కావాల్సినటువంటి జీవితాన్ని మార్చుకోవచ్చు అంతే కదా. గవర్నమెంట్ మనమే ఫామ్ చేసుకోవచ్చు, ఎవరికి ఏ పోస్ట్ కావాలో మనమే ఇచ్చుకుంటాం. మనమే అంటే ప్రజలే ఇచ్చుకుంటారు. నచ్చలేదు ప్రజలే దింపించుకుంటారు. ఆ రాజ్యత్వము ముందు మీ శరీరం మీద సంపాదించుకోండి. ఏమని చెప్తున్నాడు? రాజా సత్యం మన ఆత్మ. ఓం భూ ఓం భువ ఓం స్వాహ ఓం మహ ఓం జన ఓం తప ఓం సత్యం. ద లాస్ట్ సత్యలోకం అని చెప్పుకుంటూ ఉంటాం కదా. అంచేత మన శరీరాల మీద, మన యొక్క అనేక శరీరాలు ఉన్నాయి. మళ్ళా ఒక స్థూల శరీరమే మనకి అర్థమవుతోంది. స్థూల శరీరం యొక్క నియమాలు మాత్రమే మనము తెలుసుకోగలుగుతున్నాం. కానీ మన మీద మనకి పూర్తి ఆధిపత్యం రావాలి అంటే, ఒక స్థూల శరీరం మీద ఆధిపత్యం ఉంటేనే సరిపోదు. మన యొక్క కోరికలు ఎక్కడ ట్రిగ్గర్ అవుతున్నాయి, రకరకాలైనటువంటి కోరికలు వస్తున్నాయి మనకి. ఆ కోరికల యొక్క నిజమైనటువంటి కేంద్రం ఎక్కడుంది? సిగరెట్ ఒకడు తీసి వెలిగించాడు ఇక్కడ. అందరికీ సిగరెట్ తాగాలనిపించదు. ఎవరికి సిగరెట్ తాగాలనిపిస్తుంది? ఆ అలవాటు ఉన్నవాడికి తాగాలనిపిస్తుంది. అలవాటు లేని వాళ్ళకి అంతేగా. అంచేత భౌతిక కక్షలో సిగరెట్ తాగటం అనేటువంటి ఒక చిన్న యాక్ట్, మీ కామనీ శరీరంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి విపరీతమైనటువంటి కోరికలు కలుగజేస్తాయి. కొందరికి వాళ్ళు కూడా సిగరెట్ తాగాలనిపిస్తే, కొందరికి సిగరెట్ తాగుతున్న వాళ్ళకి నుంచి కూడా దూరంగా వెళ్ళిపోదాం, ఆ వాసన మనం భరించలేకపోతున్నాం. అది భౌతిక శరీరం యొక్క ఇది కాదు, అది అలవాట్లు, కామము, కోరికల యొక్క సూక్ష్మ శరీరం యొక్క లక్షణం. సిగరెట్ తాగుతున్నాడు పాపం, అన్యాయంగా చచ్చిపోతాడు, క్యాన్సర్ వస్తుందేమో వాడికి, ఎంత ధైర్యం వాడికి, నాకు తాగాలనుంది, నేను తాగలేకపోతున్నాను, వాడు మొదలెట్టాడు కదా, నేను కూడా తాగుదాం, ఈ ఆలోచనలు. ఇది ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనోనయ కోశం నుంచి వస్తుంది. అది విజ్ఞానం అయిపోతుంది కదా. ఇదేమంతైందిగా, ఆహాహా, పొగ తాగనేవాడు ఏమవుతాడు? దున్నపోతే పుట్టినమే ఏదో ఉన్నాడా, ఆహా, ఆనందమయ కోశం ఉందే. ఏ స్థాయిలో అయినా మీరు జీవించుకోవచ్చు, కానీ ప్రతి చోట మీరు రాజవ్వాలి. రాజా సత్యం మీరు నిర్ణయించాలి. చేయొచ్చా ఇది చేయం, అలవాట్లకి బానిసలైపోయి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనలకి బానిసలైపోయి ప్రకృతి యొక్క నియమానికి లొంగిపోయి విజ్ఞానం కోసం చేయకూడదు. మీరు ఏ పని చేసినా ఏం చేయాలి? రాజుగా, లైక్ ఎ కింగ్. అందుకే నేను ఒక రాజ్యానికి వారసత్వం ఇస్తున్నాను అంటాడు క్రైస్ట్. ఏ రాజ్యానికి వారసత్వం ఇస్తున్నాడు? ఏ రాజ్యానికి అతను రాజు? వినేవాళ్ళు కంగారు పడ్డారు. వాళ్ళు భౌతిక జగత్తులో రాజు అయిపోతాడేమో ఎత్తి పారేయండి. భౌతిక జగత్తులో మీరు రాజు అవుతారో ఎలా ఉంటారో అనవసరం. కానీ ఆధ్యాత్మిక సంపదకు వారసులైనటువంటి వాడు నిరంతరము వాడు రాజే. రాజాధిరాజులందరూ కూడా అతని యొక్క కాల దగ్గరికి రావటం మనం గమనిస్తూనే ఉంటాం కదా. ఇది సత్యము. రాజా సత్యం ధర్మశ్చ. ఆ రాజు యొక్క ధర్మం ఏమవుతున్నప్పుడు? అది మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. కాలేజీలో వాచ్మెన్ ఉన్నాడు, వాడు చిన్న తప్పు చేస్తాడు. లెక్చరర్ ఉన్నాడు, వాడు ఒక తప్పు చేస్తాడు. ప్రిన్సిపాల్ ఉన్నాడు, ఆయన ఒక తప్పు చేస్తాడు. ఎవరి తప్పు చాలా భయంకరమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది? వాచ్మెన్ చేసినటువంటి తప్పు ఉందనుకో, వాడి వరకే. లెక్చరర్ తప్పు చేశాడు అనుకోండి, వాడు వాడి క్లాస్ స్టూడెంట్స్ వరకు. ప్రిన్సిపాల్ తప్పు చేస్తే మొత్తం ఇన్స్టిట్యూషన్ దెబ్బతింటుంది. అంచేత ధర్మం ఎప్పుడైతే నువ్వు భౌతిక శరీరమే కాదు ఈ అన్ని కోశాల మీద ఆధిపత్యం వహించి నిర్ణయాలు చేస్తున్నప్పుడు ధర్మయుతంగా లేకపోతే, రైచువస్ గా లేకపోతే నువ్వు చేసేటువంటి నిర్ణయం ఎక్కడైనా గాడి తప్పిందనుకోండి ఏమవుతుంది? ఆ మొత్తం వ్యవస్థ నాశనం అయిపోతుంది. సాధనలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పేది ఎందుకు అంటే, భౌతిక జగత్తులో మీరు చేసేటువంటి తప్పు మీ ఒక్క శరీరానికే బాధ కలిగజేస్తుంది. కామమయ జగత్తులో మీరు చేసేటటువంటి తప్పు సంపూర్ణ మీలాంటి కోరికలు కలిగినటువంటి శరీరాలు ప్రపంచంలో ఎక్కడున్నా అక్కడ తప్పు కలిగజేస్తుంది. ఇది మన చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను చెప్పా, ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు, వీడిక్కడ సిగరెట్ వెలిగించాడు, అక్కడ వాడికి సిగరెట్ తాగాలని కోరుకున్నవాడు అయితే ఈ సిగరెట్ వెలిగించటం వల్ల నువ్వు నాశనం అయిపోవటమే కాకుండా పరిమాణాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆలోచనలు ఇంకా ప్రమాదం. ఒక వ్యక్తి రాసినటువంటి ఆలోచనలు పూర్తి ప్రపంచానికి ఒక కొత్త ధారనిస్తూ ఉంటాయి. కార్ల్ మార్క్స్ కమ్యూనిజం అనేటటువంటి ఒక ఆలోచన పదాన్ని అలా పడేశాడు. ఎలా పడేశాడు? బ్రిటిష్ లండన్ లో ఉన్నటువంటి బ్రిటిష్ లైబ్రరీలో పుస్తకాలు చదువుతూ రాసుకుంటూ ఉండేవాడు నోట్స్. పడిపోతే విసిరేసేవారు బయటికి. అలా చదివాడు, నేను చెప్పాను కదా మీరు అలా చదివితే ఏమైనా ఆలోచనలకు ఎఫెక్ట్. అతని భార్య అతను ఏం అనేది కాదు, పిల్లలకి బట్టలు కుట్టాలి, బట్టలు లేవు, ఏం చేసేదో తెలుసా? కార్ల్ మార్క్స్ యొక్క భార్య వాళ్ళ పిల్లలకి బట్టలు లేకపోతే బట్టలు కుట్టడానికి ఈ చెత్త కుండీలు ఉంటాయి కదా, అందులో పారేస్తూ ఉంటాం కదా అలుగుడ్డలు, అవి అవన్నీ తీసుకొచ్చి దాన్ని ఉతికి ఆరేసుకుని వాటన్నిటినీ కలిపి అదొక రకమైన గుడ్డగా తయారు చేసి, ఇప్పుడైతే అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అది కానీ ఆ టైంలో అది ఫ్యాషన్ అవలే. స్టోన్ వాష్, డ్రై వాష్, ఏదో రకరకాల పుస్తక పేర్లు ఏదో చూసినాను. అది స్టోన్ వాష్ అయినా ఒక రాయి మీద అరగదీసినట్టుంటే ఉంటుందన్నమాట, ప్యాచ్ 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 ప్యాచ్లుగా. ఆ ప్యాంట్ తమాషా ప్యాంట్ అది. అదే కార్ల్ మార్క్స్ భార్య చూసింటే ఎంత ఆనందించేదో. అసలు దాని మీద పేటెంట్ ఉంటే పేటెంట్ ఆవిడికి రావాలి. ఈ అలుగుడ్డలన్నీ తీసుకువెళ్లి కుట్టుకుని ఎలాగో అలా పోషించేది. కానీ అతని యొక్క ఆలోచనలు ఈనాడేమవుతున్నాయి, ఆల్మోస్ట్ ప్రపంచం అంతటినీ కుదుగుతున్నాయి ఇప్పటికీ కూడా. ఇంచేత ఆలోచనలు ఎంత శక్తివంతమైపోయాయి. మన ఆలోచనలు మనే కుదుపుతున్నాయి, ఇంకా ప్రపంచాన్ని ఏం కుదుపుతాయి? ధర్మం. మన ఆలోచనలు మనం ఎందుకు మార్చలేకపోతున్నాయి? మనం అనుకుంటున్నాం కదా ఇలా చేయాలి అలా చేయాలని పదిహేను సంవత్సరాలు బట్టి. ఇందుకు కొరత లేకపోతున్నాయి అంటే ఆ మానసిక శరీరం యొక్క ధర్మాలు మనకు తెలియటంలే. హౌ టు యూజ్ ఇట్, మనమే కోశాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనకు తెలియటంలే. కానీ అవంతా తెలియాలి అంటే మొట్టమొదటి మీరు చేయాల్సింది ఏంటంటే ఈ భౌతిక శరీరాన్ని రగడాయించి గంధంలాగా అరగదీసి అనునిత్యము కూడా ఒక నిశ్చితమైనటువంటి కార్యక్రమానికి కార్యప్రణాళికకి. ఏ కార్యప్రణాళిక? మీరు చేస్తున్నటువంటి పనికి లక్ష్యం ఉండాలి. లక్ష్యరహితంగా ఉండకూడదు ఏ పని మనం చేసినా. ఆహారం తీసుకున్నా కూడా లక్ష్యం ఏంటి? మనస్సు మారాలి. మరి మనస్సు మారాల్సినటువంటి ఆహారాన్ని మీరు తీసుకోదలుచుకుంటే ఏ ఆహారాన్ని పడితే ఆహారం తినగలవా? ఎవరిని పడితే వాళ్ళని ముట్టేసుకోగలవా? ఎవరు వండినటువంటి ఆహారాన్ని తినేయగలవా? గాంధీ గారు జైల్లో ఉన్నప్పుడు ఆయనకి ఓ వంట వండి ఇచ్చారు. ఆ రోజు రాత్రి ఆయన ఆహారం తీసి నిద్రపోతే తన తల్లిని చంపేసినట్టు కలి వచ్చింది ఆయనకి. అహింస యొక్క వ్రతధారి కదా. ఇలాంటి కళ నాకు రావటం ఏంటి అని గమనించుకున్నాడు. మనం మన కళల గురించి ఇలా గమనించుకోము. ఏ కళ వచ్చినా ఓకే మనకి. సైనాగారం వరకు వెళ్ళం కదా, అసలు ఆ కళ ఎందుకు వచ్చింది, మనం ఏం చేసాం అలాంటి కళ రావటానికి అనేది గమనించుకున్నాడు ఆయన. గమనించుకుంటే ఆ రోజు ఆయన వంట చేసి పెట్టిన అతను తన తల్లిని చంపి మరణశిక్ష పొందబోటానికి రెడీగా ఉన్నటువంటి వ్యక్తి ఉండేడు. మరప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఏదైనా ముట్టుకొని ఇచ్చేస్తాం మనం, కానీ ముట్టుకొని ఇవ్వటానికి ముట్టుకోకూడదు అంటానికి కారణం మడి కాదు, ధర్మం. ధర్మం అంటే హిందువులు ఎలాగా ముస్లింలు ఎలాగా అని కాదు, ప్రకృతి యొక్క ధర్మం. ఏ సంస్కారాలు మీకు కావాలో ఆ సంస్కారాలు కావలసినటువంటి నియమావళి మీరు ఆచరించగలగటము. రాజా సత్యంచ ధర్మశ్చ, రాజా కులవతాం కులం. ఆత్మ యొక్క మన శరీరంలో ఆధిపత్యం ఉన్నటువంటి ఆ ఆత్మ ఈ అన్ని కులాలకి కారణం. కులం అంటే విజ్ఞానము కోశము ఒక కులము, మానసిక కోశము ఇంకొక కులము, ఇంకొక గ్రూప్. స్థూల శరీరాలు వేరొక కులము. ఈ కులవతాం కులం, వీటన్నిటికీ కూడా ఈ కులాన్ని ఇచ్చేటటువంటి లక్షణం దేని వల్ల వచ్చింది, ఆత్మ వల్ల వచ్చింది. ఆత్మ అక్కడ ఉంటే ఆనందమయ కోశాలు ఏర్పడతాయి, విజ్ఞానమయ కోశాలు ఏర్పడతాయి, మనోమయ కోశాలు ఏర్పడతాయి, సూక్ష్మ శరీరాలు ఏర్పడతాయి, స్థూల శరీరాలు కూడా ఏర్పడతాయి. ఈ స్థూల శరీరాలన్నిటికీ, ఈ సూక్ష్మ శరీరాలన్నిటికీ, ఈ మనోమయ శరీరాలన్నిటికీ, ఈ విజ్ఞానమయ శరీరాలన్నిటికీ, ఈ ఆనందమయ శరీరాలన్నిటికీ ఒకే ఆత్మ కారణం కదా. ఒకే ఆత్మ ఇన్ని రకాల శరీరాలకి ఎలా కారణం అవుతోంది? కులవతాం కులం, దాన్ని తెలుసుకోవటము లక్ష్యం మనకి. ఈ కులాలన్నిటికీ కూడా కులమైనటువంటి ఆధారభూతమైనటువంటి ఆ ఆత్మకి లక్షణాలన్నీ ఉంటే కదా వచ్చేది. కానీ ఆత్మకి లక్షణాలన్నీ ఎందుకోసం వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అది తెలియాలి అంటే తర్వాత స్టెప్ చెప్పాడు. రాజా మాతా పితా చేవ రాజా హితకరే నృణాం. ఆ ఆత్మ, ఆ రాజు ఎప్పుడు కూడా మీ హితాన్ని కోరుతుంది. ముందు అది అర్థం చేసుకోండి. ప్రకృతిలో దీనమైపోయి నేను చెప్పటం ఉద్దేశం అదే. ఈ భౌతిక శరీరము ఈ భారతదేశంలో ఫలానా తల్లిదండ్రులకి ఫలానా బాంధవ్యాలు ఎంతసేపు ఉండాలో ఎంత కాలం ఉండాలో ఆ బంధాలన్నింటినీ నిర్ణయించేటటువంటిది ఎవరు? ఆత్మ. దాని యొక్క శక్తి ముందు మన శక్తి ఎంత? మీరు ప్రార్థన చేస్తే తన నిర్ణయాన్ని మానేసిందనుకో, అప్పుడు మీ ప్రార్థన గొప్ప, తను గొప్ప? మీ ప్రార్థన ఏమి చేయలేదు. ద మూవింగ్ ఫింగర్ రైట్స్ అండ్ హ్యావింగ్ విట్ మూవ్స్ ఆన్. రాస్తున్నటువంటి చెయ్య రాస్తూ ఉంటుందిట, రాసి ఊరుకుంటుందా? మూజాన్ మళ్లీ రాస్తూ ఉంటుంది. అది నువ్వు ఏమి చేసినా ఏది అన్నా వినదు. కానీ నువ్వు దాని యొక్క ధర్మాన్ని తెలిసి మార్చడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా మారిపోతుంది. అది ఒకే ఒక ధర్మము అని మనం మాట్లాడుకుంటున్నది. ప్రపంచం అంతటా కూడా ప్రతి మానవ శరీరధారికి కులాలు ఉన్నాయి. ఏ కులాలు? ఏ కులాల గురించి మనం ఎప్పుడు చెప్పుకున్నాం? స్థూల శరీరధారులు మాత్రమే ఉండేటటువంటి కులము, స్థూల శరీరంతో పాటు సూక్ష్మ శరీరము కూడా ఉంది అని తెలుసుకున్నటువంటి కులము. ఇంకో కులం ఏంటంటే స్థూల సూక్ష్మ మానసిక శరీరాలు కూడా ఉన్నాయని తెలుసుకునేటటువంటి కులము. స్థూల సూక్ష్మ మానసిక శరీరాలతో పాటు విజ్ఞానమైన శరీరం ఉందని కూడా తెలుసుకున్నటువంటి కులము. ఎన్ని కులాలే? ఎన్ని కులాలే? నాలుగు. ఇది నాలుగు వర్ణాలు. చాతుర్వర్ణ్యమయ సృష్టి గుణకర్మ విభాగశ కులవతాం కులం. స్థూల శరీరం మాత్రమే నేను, ప్రస్తుత మనం ఆ కులానికి చెందినటువంటి వాళ్ళు. ముందు ముందుగా కామమయ శరీరాన్ని కూడా మీరు ఆధిపత్యం తెలుసుకోగలిగితే రెండో కులానికి చెందుతాం. ఈనాడు సంపూర్ణ మానవ జాతి ఈ స్థాయిలో ఉంది. వాడి కోరికల్ని వాడు గ్యారంటీగా అదుపులో పెట్టుకుంటాడు. సమాజంలో ఉన్నంత వరకు ప్రతి వాడు కూడా వాడి కోరికలను అదుపులో పెట్టుకుంటూనే ఉన్నాడు కదా. ముఖ్యంగా వాళ్ళ ఆఫీసర్స్ దగ్గర వాళ్ళ దగ్గర వాడు గ్యారంటీగా అదుపులో పెట్టుకోగలుగుతున్నాడు కదా. సమాజం అద్భుతంగా మనకి ట్రైనింగ్ ఇస్తుంది, కుటుంబంలో కానీ వాటిలో కానీ. పూర్తిగా మనం ఆ రెండో కులానికి చెందినట్టు వాళ్ళం అంటే ఏంటి, కోరికలను అదుపులో పెట్టుకోగలుగుతున్నాం. కానీ మూడో కులానికి వెళ్ళాలి అని మన కోరిక. ఏంటి మూడో కులం అంటే? మన ఆలోచనలు అదుపులో పెట్టుకోవాలి, ప్రయత్నిస్తున్నాం దానికి. ఆ మూడో స్థాయిలో ఉన్న మనం, అందుకని గాయత్రి మంత్రంలో మూడో జాగ్రత్తలు వాడతాం మనం. ఓం భూ ఓం భూ ఓం స్వ అంటే ఆ కులంలోకి వెళ్ళాక తర్వాత మహాకులం, మహర్షి కులం. ఇంచేత స్వహ తర్వాత వచ్చే పదం ఏంటి? మహహ, మహర్షి. ఇంకా మహర్షి తర్వాత చూద్దాం ఋషిత్వము. ఆలోచనలు అదుపులో ఉంటే లైట్ వేయగానే బల్బు వెలిగినట్టు, లైట్ ఆఫ్ చేయగానే ఎలాగైతే ఆగిపోతుందో గొంతురు, అలాగా మీరు కావాల్సి వచ్చినప్పుడు ఆలోచనలు ఆపుకోగలగాలి, అవసరం లేనప్పుడు ఆలోచనలను పూర్తిగా ఆపేసుకుని అవసరం వచ్చినప్పుడు మళ్ళా దాన్ని ఒక పనిముక్తులాగా ఆలోచించగలగాలి. కానీ మనకి ఎలా ఉంటే ఆలోచనలు, ఏదైనా ఒక బాధ వచ్చిందనుకోండి, ఆ బాధ నివృత్తికి మనకి మార్గమే తెలియదు, చేయవలసినటువంటి ప్రయత్నాలు చేయలేము, బాధపడుతూ కూర్చుంటాం. బాధపడుతూ కూర్చోవటం లేదని మన ఇంట్లో వాళ్ళకి బాధ చెప్పేదా మీతో ట్రిక్ అయితే, మీరు ఏమీ చేయక్కర్లే బాధ నివారణకి, అయ్యో ఇంత బాధ వచ్చేసిందో ఏం చేయాలో తెలియటం లేదు అని మీరు చెప్తూ ఉన్నారనుకోండి పది మందికి ఇంట్లో, ఎంత బాధ్యత ఎంత బాధ్యత అంత. మీరు చెప్పకుండా మీరు దాన్ని సవరించుకోవడానికి ట్రై చేశారనుకోండి, అసలు మీరు ఏమీ చేయటం లేదంటారు ఇచ్చేసిన. ఇచ్చేట ఆలోచన స్థాయిలో జీవించటం లేదు, కోరికల స్థాయిలో జీవిస్తున్నాం మనం. ఆలోచనల స్థాయిలో కనుక మనం వెళ్ళగలిగితే, ఆలోచనలను మనం ఆపుకోగలిగితే, ఎక్కడ మన ఆలోచనలు ఆగుతాయి చెప్పగలరా మీరు? మీరు ఏమీ ఆలోచించకుండా అయ్యేటువంటి స్థితి శయనాగారంలో. నిద్రపోతే ఆలోచనలు ఉండవు మీకు, కానీ ఆలోచనలు లేకపోతే సమాచారం ఏంటంటే మీకు సృష్టి కూడా లేదు. ఇంచేత లేదు, ఆలోచనలు వెనకాతలు ఉన్నటువంటి విజ్ఞానమే కోసం మనలో పనిచేయటం లేదు. కనుక ఆలోచన రహిత స్థితి మనకి అర్థరహితమైనటువంటి స్థితి, శూన్య స్థితి, ఖాళీగా ఉండేటటువంటి స్థితి. అంచేత ఈ కులాలన్నింటినీ మనం జాగ్రత్తగా చూసుకోమని ఒక వర్ణ వ్యవస్థ ఏర్పడితే, ఏ వర్ణ వ్యవస్థకి మనం వచ్చాం? శూద్రుడు. శూద్రుడు అంటే చెప్పే చేస్తాడు, వాడంతటి వాడు ఏం నిర్ణయం తీసుకోడు. కొందరు అతి తెలియనటువంటి సేవకులు ఉంటారు. నేను చెప్పావు కదా కదా, రాత్రి భార్యాభర్తలు ఒంటిట్లో రేపు మన పని వాళ్ళని వైజాగ్ పంపించాలి అనుకుంటున్నారు. రెండో రోజు పెద్దమ్మ ఆ సేవకుడు లేడు అక్కడ, అంత మంచి సేవకుడు లేడే, చెప్పిన పని చేసేస్తూ ఉండేడు అని బాధపడ్డాడు. మూడు రోజుల తర్వాత వాడు వచ్చాడు, చెప్పిన పని చేశాను సార్ అన్నాడు. ఏంటన్నాడు, నిన్న రాత్రి మొన్న రాత్రి మీరు మాట్లాడుకుంటున్నారు కదా వైజాగ్ పంపించాలని, వైజాగ్ వెళ్ళి వచ్చేసాను. శూద్రత్వం అంటే అది లక్ష్యము తెలియకుండా మీరు ఏ పని చేసినా మీరు శూద్రులే. అందుకే వర్ణము, వర్ణ వ్యవస్థ ఎలా ఏర్పడని చెప్తాడు? గుణ కర్మ విభాగశ. చివరికి మనం ఏ స్థితిలోకి వచ్చాం, మనం ఎక్కడ పుట్టామో స్థూల శరీరము, దాన్ని బట్టి మనం వర్ణాశ్రమ వ్యవస్థలు ఏర్పరచుకుని కొట్టుకు చూస్తున్నాం. కళ్ళు లేని వాళ్ళు కళ్ళు లేని వాళ్ళతో కొట్టుకు చూస్తున్నారు. స్పిరిచువలిజం కి బెర్నాడ్షావు అద్భుతమైనటువంటి ఉదాహరణ ఇచ్చాడు. ఆధ్యాత్మిక వేత్తలు ఎలాంటి వాళ్ళు, అమావాస్య నాడు ఆరు చీకటి, అమావాస్య నాడైనా నక్షత్రాలు ఉంటాయి కదా, ఆ రోజు కారు మేఘాలు కమ్ముకున్నాయి ఆకాశంలో. బెర్నాడ్షా చెప్తున్నాడు మన గురించి, చీకటిగా ఉంది అసలు, ఎక్కడ ఏమీ లేదనమాట, కటిక చీకటి. అందులో గుడ్డివాడు వీడు, కళ్ళులో వీడికి, వాడు వెతుకుతున్నాడు మల్లపిల్లిని. ఎలాంటి మల్లపిల్లిని? అసలు మల్లపిల్లి లేదు అక్కడ. ఇంచేత ఇందాక తపస్సు అంటే ఏంటి? మనం ఏం చేస్తున్నాం? జవాబు లేదు మన దగ్గర. మనం ఏ లక్ష్య సాధన కోసం ఏం చేస్తున్నాము, దేనికోసం చేస్తున్నాము ఏమీ తెలియదు. ఈ స్థితిని ఆ నల్ల రంగుతో పోలుస్తాం యజ్ఞకుండంలో. మొత్తం అంధకారం, అజ్ఞానము. ఎందుకు చేస్తున్నాం ఇది? ఇందుకీ గందరగోళం అంతా ఏమీ తెలియదు. ఈ స్థాయిని ఈ శూద్ర స్థాయి అంటాం. చెప్పాడు చేస్తున్నాం, చెప్పాడు చేస్తున్నాం అంతే. చెప్పకపోతే చేయలేము. కానీ చెప్పింది చెప్పినంత వరకు చేయగలిగినా, చెప్పింది మాత్రమే చేసినా కూడా ఒక అద్భుతమైనటువంటి వీరత్వం వస్తుంది. హనుమంతుడు చెప్పకపోతే చేయలేదు, చెప్తే చేశాడు అంతేగా. కానీ అందరికీ కూడా పూజనీయుడయ్యాడు. ఎక్కడ పుట్టినా ఆఖరికి మానవ శరీరధారి కూడా కాదు కదా అతను, కోటి అది. అయినా కూడా ఇంచేత శూద్రత్వంలో ఉన్నటువంటి పరాకాష్ట. శూద్రత్వం అంటే మళ్ళా ఈ శూద్రులు అనుకోకండి. మీరు నేను చాలాసార్లు చెప్తాను, మీరు మాటల బాల్డీలో పడిపోయారంటే మళ్ళా ఈ శూద్రుల గురించి మనం మాట్లాడటం. ఏ శూద్రుల గురించి మాట్లాడుకుంటున్నాం మనం? అజ్ఞాని, లక్ష్యహీనుడైనటువంటి, భౌతిక శరీరం యొక్క అవసరాలు తప్ప మిగతా ఏమీ తెలియనటువంటి వాడు శూద్రుడు. ఈ నిర్ణయానికి అనుసారంగా మనం ఏ స్థితిలో పడతామో ఆలోచించుకోండి. భౌతిక శరీర అవసరాల కంటే ఎక్కువ మీరు తీసుకున్నారనుకోండి, శూద్రుడి కంటే పోయినవాళ్ళు మీరు. కనీసం శూద్రుడు చెప్పినంత వరకే చేస్తాడు, చెప్పినంత వరకే తీసుకుంటాడు. దాని తర్వాత స్థితి కామనే శరీరం, కోరికలు. ఆ కోరికలు తీరటానికి వాడు తన బలాన్ని ప్రయోగిస్తాడు. ఆ బలాన్ని మంచి మార్గానికి, మంచి కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగించుకోవచ్చు, లేకపోతే తన స్వకేంద్రితమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి. ఈ గుణకర్మ విభాగం ఉన్న వాళ్ళని ఏ జాతికి చెందిన వాళ్ళంటాం మనం? బలాన్ని ఉపయోగించి క్షత్రియులు. ఆ క్షత్రియత్వం గురించి మాట్లాడుకోవాలి మనం. ఇంకొళ్ళు ఉంటారు, ఆలోచిస్తారు వాళ్ళు, ఇక్కడ ఇది లేదు కదా, ఇక్కడ లేనటువంటి వస్తువుని నేను ఇక్కడ తీసుకొచ్చి పెడితే, అక్కడ లేనటువంటి వస్తువుని అక్కడ తీసుకెళ్లి పెడితే, వీడికి కావాల్సిన వీడికి దొరుకుతుంది, వాడికి కావాల్సిన వాడికి దొరుకుతుంది, ప్లస్ మధ్యలో వీడి అవసరాలు కూడా తీరిపోతూ ఉంటాయి. స్థితి పెరిగింది. ఇతరుల గురించి ఆలోచించడం మొదలెట్టాడు. ఇక్కడ బియ్యం చౌకగా దొరుకుతుంది, అక్కడ ఏదో పప్పు చౌకగా దొరుకుతుంది. నా బిజినెస్ గురించి తెలియదు అని చెప్పి ఉదాహరణలోనే అంతరార్థం తీసుకోవడం తప్ప బియ్యం పప్పులు పట్టుకోకండి. ఇంకేత ఏం చేస్తాడు వాడు? ఇక్కడ ఉన్నటువంటి బియ్యం అక్కడ తీసుకెళ్తాడు, అక్కడ ఉన్నటువంటి పప్పు ఇక్కడ తీసుకొస్తాడు. తీసుకురావటంలో వాడు వాడు లాభం కోసమే తెచ్చుకుంటున్నాడు పాపం. కానీ ఆ పనిలో ఏమవుతుంది? కొన్ని వందల మంది, వేల మంది వాడు ఉపయోగపడుతున్నాడు. దర్శకులు కానీ అక్కడేమైంది? ఇంకా కోరికల్లో వాడు బియ్యమే కావాలి, పప్పే కావాలి అండేవాడు. ఆలోచిస్తాడు అవతల వాళ్ళకి ఏది అవసరం, అది వాడు సప్లై చేయడానికి తయారు చేస్తాడు. ఈ బిజినెస్ లో రెండో ట్రిక్ ఉంది. ఇంకోటి అవసరాన్ని సృష్టించి దాన్ని వాళ్ళకి బానిస చేసి అమ్ముకోవటం. సిగరెట్లు అవి బానిసత్వమే కదా అది. ఆ బానిసత్వం యొక్క మన యొక్క శూద్రత్వాన్ని వాళ్ళు ఎక్స్పాయిట్ చేస్తున్నారు. ఇంచేత వాడు మనకంటే ఎన్ని స్థాయిల పైన ఉన్నాడు? బానిసత్వము, అవసరానికి లొంగిపోతే శూద్రత్వం. వాడు ఏం చేస్తున్నాడు? దానిని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు వాడు. ఇది వైశ్య గుణం. గుణ కర్మ విభాగశ ఇదంతా కాకుండా ఆలోచనల పరిధి కూడా దాటి విజ్ఞానమే శరీరంలో కేవలము జ్ఞానము, నిజమైనటువంటి జ్ఞానాన్ని తను అధ్యయనం చేసుకుంటే ఇతరులకి చెప్పేటటువంటి లక్షణము బ్రాహ్మణత్వము. ఇంకేత గాయత్రి మంత్రం ఏం చెప్తుంది మనకి? ఓం భూ భూ స్వహ. ఈ మూడు కులాలను దాటేసి విజ్ఞానమే కోశంలో జీవించగలిగేటువంటి స్థాయి, ఆ విజ్ఞానమే కోశంలో జీవించేటువంటి స్థాయికి వెళ్ళటానికి కావలసినటువంటి స్టెప్స్ ఇక్కడ చెప్పింది. రాజా సత్యం, సత్యాన్ని అర్థం చేసుకోండి. విజ్ఞానమే కోశం పైన ఉన్నటువంటి ఆనందమే కోశం పైన ఆ సత్యం ఉంది. తర్వాత ఏం తెలుసుకోవాలి? రాజా ధర్మం. ఈ కోశాల యొక్క ధర్మాలు తెలుసుకోండి. ఒక్కొక్క ధర్మము ఎంత విశాలమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో కూడా మీరు అర్థం చేసుకోండి. పనికిరాని ఆలోచనలు మీరు ఆలోచిస్తూ కూర్చున్నారు, ఏమైంది దానివల్ల? మానసికమైనటువంటి ప్రపంచంలో వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. మంచి ఆలోచనలు మీరు ఆలోచించారు, మానసిక ధరాతలంలో ఏమవుతుంది? మంచి వాతావరణం ఏర్పడుతుంది. గాయత్రి మంత్రాక్షరాలు కలవజేసేటటువంటి ఆలోచనల కంటే ఉత్తమమైనటువంటి ఆలోచన తరంగాలు ఏర్పడవు కదా. అంచేత మనం ఇంకో ఏ పని చేయనప్పుడు ఏమని చెప్తాడు? మంత్రంగా పని చేసుకుంటూ ఉండండి. మీ మనోమయ కోశము పవిత్రం అవటమే కాకుండా, శుద్ధిపడటమే కాకుండా, మీ వల్ల ప్రపంచానికి ఏ విధమైనటువంటి హాని కలగదు. రాజా కులవతాం కులం, రాజా మాతా పితా చేయ రాజా హితకరో మృణాం. ఆ రాజు, ఆ ఆత్మ తల్లి తండ్రి వలె మిమ్మల్ని ఎక్కడ పెట్టినదో హితకరమే మీకు, మీకు మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసాన్ని కలుగుతూ